గోపాః గోపాలురు తత్ రోధనాయాస దూడల చెంతకు పోకుండా గోవులను ఆపడి ప్రయత్నము మోఘ్య విఫలముకాగా లజ్జ లజ్జితులు ఉరుమనున్య అదే సమయమున రోషపూరితములై దుర్గ అంధకృత్యత దుర్గతమగు మార్గమును అతి క్లేశముతో దాటినప్పటికీ అభేత్య అతడుకు చేరిన బిమ్మట గోవాసై దొడలతో పాటు దద్రుసహ గాంసిరి సుతాన్ తమ తమ పుత్రులను భావము భాష్యము చెప్పినది ఎస్సీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. దూడల చెంతకు పోకుండగా గోవులను ఆపటలు అసమర్థులైన గోపాలులు లజ్జితులై అదే సమయమైన రోషమును పొందిరి. దుర్గమమ్మగు మార్గమును వారు అతి క్లేశంతో దాటి క్రిందకు వచ్చినప్పుడు తమ పుత్రులను గాంచి అమిత అనురాగము విహలురైరి. భాష్యము: కృష్ణుని ఎడ ఎల్లరకు అనురాగము ఉద్యోగుచుండెను. గోపాలురు కొండను దిగివచ్చి తమ పుత్రులను కాంచినప్పుడు వారి అనురాగము వృద్ధి చెందెను. ఐ థింక్ 31వ శ్లోకం కూడా ఉంది కదా, దానికి భాష్యం లేదు కాబట్టి 31వ శ్లోకానికి 32వ శ్లోకం బోర్డు మీద రాశారు. 31 కూడా నేను ఛాన్ చేస్తాను,
చదువుతాను.
గోవులు మరలా దూడలను కనినను పాతాడు అధికమగు అనురాగముచే గోవర్ధన పర్వతం దిగివచ్చి పొదుగుల నుండి పాలను సాగనిచ్చుచు వాటిని మృంగదలచుచున్నవా అని చందమున అతృతితో వాటి శరీరం నాకుచుండెను.
ఓం అజ్ఞానతిమిరాందశ జ్ఞానాంజన చలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి జయపతాక స్వామి నిత్నామని నమాచార్య పదాయ నిథాయ కృప పదాయని గౌరకథ దామోదాయ నగర గ్రామతారని నమా ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదంత స్వామి నితినామని నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారని వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
దూడల చెంతకు పోకుండగా గోవులను ఆపటలు అసమర్థులైన గోపులు లజ్జితులై అదే సమయంలో రోషమును పొందిరి. దుర్గమ్మకు మార్గమును వారు అతి క్లేశముతో దాటి కిందకు వచ్చినప్పుడు తమ పుత్రులను గాంచి అమిత అనురాగమును విహలూరైరి.
ఈ యొక్క దశమ స్కందంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయము. ఈ యొక్క గోపబాలను గోవస్సును బ్రహ్మదేవ అపహరించుట అనేటువంటి అధ్యాయము. ఎందుకంటే ఈరోజు శ్లోకంలో అంటే ముందు మనం చర్చించాము, ఇక బ్రహ్మదేవుడు ఏ విధంగా కృష్ణుని పరీక్ష చేయాలనుకున్నాడు, ఆయన కారణం బ్రహ్మదేవుడు ప్రార్థించి భగవంతుని యొక్క అవతారానికి మళ్ళీ బ్రహ్మదేవుడు ఏం చేయాలనుకున్నాడు, ఇది భగవంతుడా కాదని చెప్పి పరీక్షించాలని చెప్పి అనుకున్నాడు అనమాట. ముఖ్యంగా ఈ లీల బ్రహ్మ సంబంధించింది కాబట్టి మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే మనము మన సాంప్రదాయం వచ్చి బ్రహ్మ మధ్వ కౌడి సంప్రదాయం, మన సాంప్రదాయ ఆచార్య ఎవరు? బ్రహ్మ. కాబట్టి దీన్ని బ్రహ్మ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. మనం నేర్చుకునేది కూడా ఇప్పుడు జ్ఞానం అంతా కూడా ఆయన దగ్గర నుంచి వచ్చింది. ముఖ్యంగా శ్రీమద్ భాగవతం కూడా మొదట ఎవరు శ్రీమద్ భాగవతాన్ని ఎవరు విన్నారు? శ్రీమద్ భాగవతాన్ని పార్వతీదేవి. అంతకంటే ముందు మొదట శ్రీమద్ భాగవతాన్ని వినింది ఎవరు చెప్పగలరా? ఎవరు వినింది శ్రీమద్ భాగవతాన్ని ఎవరి దగ్గర నుంచి? ఎస్, మొదట వినింది శ్రీమద్ భాగవతాన్ని కృష్ణుడి దగ్గర నుంచి బ్రహ్మదేవుడు వింటారనమాట. అక్కడి నుంచే పరంపర అనేది భాగవతం అనేది ప్రారంభమైంది. మొదట ఈ సృష్టి అంతా కూడా ప్రారంభమైంది శ్రవణం ద్వారా, వినేదాని ద్వారా. కృష్ణుడు మొదట ఈ బ్రహ్మను సృష్టించినప్పుడు హరే కృష్ణ ఏం కావాలన్నా, కృష్ణుడు ఈ యొక్క బ్రహ్మదేవుని సృష్టించినప్పుడు
ఆయన ఆది పురుషుడు మొదటి జీవి. ఈ యొక్క బ్రహ్మ అప్పుడు సృష్టిలో ఎవరు లేరు, ఆయన సృజించేటువంటి సృజనాశక్తి కూడా ఆయనకు లేదు. ఆయన భగవంతుడు యొక్క ఆయనకు తప అనేటువంటి ఒక శబ్దాన్ని వినిపించాడు అనమాట. దీన్ని తీసుకుని ఆయన ఏం చేశాడు, ఆ యొక్క సూచన తీసుకుని తపస్సును ఆచరించాడు, కఠినమైన తపస్సుని ఆచరించినప్పుడు ఆయనకు భగవంతుడు ఏ విధంగా భాగవతాన్ని ఆయనకు వివరిస్తాడంటే తన ఫ్లూట్ ద్వారా, తన యొక్క ఫ్లూట్ ద్వారా భాగవతాన్ని ఆయనకు వివరిస్తాడనమాట. మొదట విన్నింది యొక్క బ్రహ్మదేవుడే కృష్ణుడి దగ్గర నుంచి. ఆయనకు మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచము, మొత్తం జ్ఞానం అంతా కూడా కృష్ణుడు ఆయనకు తెలియజేస్తాడనమాట. కాబట్టి భాగవతానికి మూల కారణం వచ్చి బ్రహ్మ, అదే సమయంలో సృష్టి ప్రారంభానికి మూలం వచ్చి శ్రవణం. మనం శ్రవణం అనేది చాలా చాలా ముఖ్యం, మనం వినడం అనేది. బ్రహ్మ కూడా ఏం చేశాడు, శ్రద్ధగా కృష్ణుడి దగ్గర నుంచి భాగవతాన్ని విన్నాడు. మన యొక్క ఈ చర్చల్లో సూత గోస్వామిని ఋషులు అడతారనమాట. భాగవతాన్ని రకరకాల వ్యక్తులు ఉంటుంటారు, ఎన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు భాగవతాన్ని వినడానికి అని చెప్పి. ఇది చాలా ముఖ్యం, మనకి శ్రద్ధగా వినండి, చాలా ముఖ్యమైన అంశం ఇది. సూత గోస్వామి చెప్తాడు, ఉన్నతమైనటువంటి వినేవాళ్ళు 4 రకాలు, అధమంగా వినేవాళ్ళు 4 రకాలు అని చెప్తాడు. ఎందుకంటే వినడం అనేది చాలా ముఖ్యం, మనకు తెలుస్తాను. సృష్టి అంత ప్రారంభానికి మొదట బ్రహ్మదేవుడు ఏం చేశాడు, విన్నాడు, శ్రద్ధగా విన్నాడు విష్ణు దగ్గర నుంచి. కాబట్టి ఆయనకు కృప అనేది వచ్చింది ప్రతి ఒక్క విషయంలో కూడా. ఇక సుఖదేవ గోస్వామి కూడా ఏం చేశాడు, ఇక పరిశుద్ధి మహారాజు సుఖదేవ గోస్వామి నుంచి శ్రద్ధగా విన్నాడు. ప్రతి ఒక్క గొప్ప భక్తులంతా కూడా, ప్రహ్లాదు కూడా ఏం చేశాడు, నారదు మహామహం దగ్గర నుంచి శ్రద్ధగా విన్నాడు. ధ్రువుడు కూడా ఏం చేశాడు, నారదు మహామహం నుంచి శ్రద్ధగా విన్నాడు. మన ఆచార్యులు ఎవరన్నా తీసుకోండి, వాళ్ళు వినడం అనేది చాలా శ్రద్ధగా విన్నారనమాట. కాబట్టి ఇవి అనేది చాలా ముఖ్యం. అందుకని ఈ సూత కోసం ఏం చేస్తున్నారంటే, 4 రకాలటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు వినేవాళ్ళు ఉన్నారు శ్రీమద్ భాగవతాన్ని, 4 రకాలటువంటి అధమంగా వినేవాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం కొన్ని దీని గురించి కూడా చర్చిస్తాం. ఎందుకంటే రోజు మనం భాగవతం వింటున్నాము, ఏ చైతన్యంలో మనం వింటున్నాము, ఏ విధంగా వింటున్నాము అనేది మనకు ముఖ్యం. అది ఇక్కడ ఉన్నతమైనటువంటి స్థాయిలో వినేటువంటి వ్యక్తులు 4 అని చెప్పాం కదా, దాన్ని ఈ 4 రకాల వ్యక్తుల్ని 4 జీవులతో పోలుస్తున్నారనమాట. మొదటిది వచ్చి చాటక పక్షి, రెండోది వచ్చి చిలుక, మూడోది వచ్చి హంస, నాలుగోది వచ్చి చేప. వీళ్ళతో పోలుస్తున్నారనమాట. ఈ 4 రకాలటువంటి జీవులతో ఉత్తమమైనటువంటి శ్రమం చేసేటువంటి వ్యక్తిని పోలుస్తున్నారు. ఎందుకు పోలుస్తున్నారు అంటే, చాటక పక్షి, మొదటి మనం చాటక పక్షి చూస్తాం. చాటక పక్షి అంటే చకోర పక్షి కూడా అంటారు దాన్ని, చకోర అంటారు అనమాట దాన్ని. ఈ పక్షి ఏం చేస్తుందంటే, మామూలుగా అన్ని పక్షులు కూడా నీళ్ళని ఎక్కడంటే అక్కడ తాగుతాయి, గుంటల్లోనూ చెరువుల్లోనూ నదుల్లోనూ ఎక్కడంటే అక్కడ తాగుతాయి అనమాట. అయితే ఈ పక్షి యొక్క ప్రత్యేకత ఏమంటే, ఈ పక్షి నీళ్ళు ఎప్పుడూ తాగదు, అది వర్షం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తుంది, అది వర్షపు నీళ్ళని కింద పడిన తర్వాత మళ్ళీ తాగదు, కింద పడితే ఏమవుతుంది, అది మళ్ళీ అయిపోతుంది. అది మధ్యలోనే ఏం చేస్తుంది, మేఘాల నుంచి భూమిని తాకే లోపల మధ్యలోనే ఏం చేస్తుంది, ఆ నీళ్ళని తాగుతుంది. ఇది చటక పక్షి అంటారు దీన్ని, చకోర పక్షి కూడా అంటారు. ఆ విధంగా ఒక వ్యక్తి, ఒక భక్తుడు ఈ భాగవతాన్ని ఎటువంటి కల్మశాల లేకుండా, దేన్ని వేరే విషయాన్ని ఏది తాకకుండా, భౌతికమైనటువంటి ఈ మాయా విషయాలకు సంబంధించినటువంటి, ఈ జ్ఞానానికి సంబంధించి, తర్వాత యోగానికి సంబంధించిన విషయాలు కాకుండా, ఈ చటక పక్షి ఏ విధంగా ఎటువంటి, ఎన్నో ఉన్నాయన్నమాట ఈ ప్రపంచంలో రకరకాలైనటువంటి నీళ్ళున్నాయి, ప్యూర్ పవిత్రమైనటువంటి నీటిని మాత్రమే. ఈ యొక్క వర్షం నుంచి వచ్చేటువంటి నీళ్ళు చాలా పవిత్రమైనటువంటివి, దాంట్లో ఎటువంటి కంటామినేషన్, జ్ఞాన కర్మ లేదనమాట, దాంట్లో మిశ్రమం అనేది లేదు, కల్మషం అనేది లేదు. ఆ విధంగా భక్తుడు ఏం చేస్తాడంటే, భగవంతునికి భాగవతానికి సంబంధించిన విషయాలు మాత్రమే వింటాడు. చరపక్షి ఏ విధంగా నీటిని మేఘాల నుంచి ఆస్వాదిస్తుందో ఆ విధంగా పవిత్రంగా జ్ఞానానికి కర్మానికి మిశ్రితమైనటువంటి విషయాలు మాత్రమే, భాగవతాన్ని మాత్రమే తీసుకుంటాడనమాట, పవిత్రంగా తీసుకుంటాడు, ఎటువంటి కల్మశాలు లేకుండా. ఇటువంటి భక్తుడిని చటక పక్షి శ్రవణంతో పోలుస్తూ ఉన్నారు. ఎటువంటి కల్మశాలు లేకుండా పవిత్రంగా ప్యూర్గా గ్రహిస్తాడనమాట. గురువు నుంచి, సాధువుల నుంచి, శాస్త్రాల నుంచి. రెండవది వచ్చి చిలుకతో పోలుస్తున్నారనమాట. ఉన్నతమైనటువంటి విషయాలు వినేటువంటి వ్యక్తి ఎందుకు చిలుకతో పోలుస్తున్నారంటే, ఈ చిలుక ఏం చేస్తుందంటే యజమాని ఏం చెప్పిస్తే దాన్ని ఏం చేస్తుంది, అది రిపీట్ చేస్తుంది. ఒకసారి ఒక వ్యక్తి దగ్గర రెండు చిలుకలు ఉన్నాయన్నమాట. దాన్ని ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి ఇద్దరికి దానం చేశాడని. ఒక వ్యక్తి వచ్చి మంచి భక్తుడు, రెండో వ్యక్తి వచ్చి కషాయవాడు. సరే, కొన్ని రోజుల తర్వాత ఈ దానం చేసిన వ్యక్తి నా చిలుకలు ఎట్లున్నాయి చూద్దామని చెప్పి కషాయవాని ఇంటికి వెళ్ళాడనమాట. వెళ్తుంటేనే అక్కడ చిలుక, ఏయ్ పట్టుకోండి వాణి, నరకండి వాణి, చంపండి వాణి అని చెప్పి అంటే ఉందనమాట. సరే భయపడి పోయినాడు, ఇదేంది ఇది అని చెప్పేసి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాడనమాట. పోతాంటే ఆ విధంగా అంటాను, పట్టుకోండి నరకండి అనేసి. సరే, రెండో వ్యక్తి భక్తుని దగ్గరికి వెళ్ళారనమాట. పోతుంటేనే ఆ చిలుక, అక్కడ చిలుక, ఓ అతిథి రాండి, మీకు ఆహ్వానము, కూర్చోండి, మీకు ఆహారం కావాలనా అని చెప్పి ఎంతో నమస్కారము అని చెప్పి ఆ చిలుక పిలుస్తూ ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం రెండు విషయాలు అర్థం చేసుకోవచ్చు మనం. ఒకటి, యజమాని ఏం నేర్పిస్తే అది రిపీట్ చేస్తుంది చిలుక. ఇక్కడ అతను కషాయవాడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు నరుకు కొట్టు చంపు అంటున్నాడు కాబట్టి అది ఏం చేస్తుంది చిలుక, అది కూడా రిపీట్ చేస్తూ ఉంది. ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు నమస్కారము ఆహ్వానము, అందరూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపం చేయండి అంటుంది కాబట్టి అది కూడా అదే చెప్తుంది అనమాట. అంటే యజమాని ఏం చెప్తాడో అదే చెప్తుంది, మన వేరే స్పెక్యులేషన్స్ లేదనమాట. రెండోది ఇక్కడ సాంగత్యం కూడా మనం చూడొచ్చు. ఒకే వ్యక్తి దగ్గర ఉన్నటువంటి రెండు చిలుకలు, అది దానం చేసిన తర్వాత ఒక వ్యక్తి చైతన్యం చాలా దిగజారిన చైతన్యంలో ఉన్నాడు ఆ కషాయ వ్యక్తి కాబట్టి అదే దిగజారిన చైతన్యాన్ని ఈ చిలుకు కూడా గ్రహిస్తూ ఉంది. అది ఉన్నతమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి అతని యొక్క సాంగత్యం వల్ల అక్కడున్నటువంటి చిలుక ఏం చేస్తుంది, ఉన్నతమైన విషయాన్ని గ్రహిస్తూ ఉంది. చిలుకకు మాత్రం అది స్వభావరీత్యా మంచిదే, అయితే సాంగత్యం వల్ల ఏమైంది అదే కలుషితం అయిపోయింది. అట్లా మనం కూడా సాంగత్యం అనేది చాలా ముఖ్యం, ఎవరు సాంగత్యం మనం చేస్తున్నామని. అదే సమయంలో దీని నుంచి ఇంకొక విషయం నేర్చుకోవాలంటే, మనము ఇక్కడ చిలుకతో ఎందుకు పోలుస్తున్న ఆచార్యులు, మనం ఏదైతే వింటామో దాన్ని రిపీట్ చేయాలి చిలుక మాదిరి. మంచి విషయాల్ని, భాగవతాన్ని చిలుక ఎప్పుడు తన స్వకల్పితాలనంతా కూడా దాంట్లో చేర్చి చెప్పదనమాట. ఏదైతే యజమాని దగ్గర వినిందో దాన్ని మళ్ళీ తిరిగి అదే శ్రోత కోసం కూడా సుగద యొక్క ఈ భాగవతం చెప్తున్నాడు. నేను ఏదైతే నా గురువు దగ్గర నుంచి విన్నానో దాన్ని నేను చెప్తున్నాను. అదేవిధంగా ప్రభుపాద గారు చెప్తున్నారు, ఎప్పుడు కూడా ప్రభుపాద గారు ఎప్పుడు ఆయన యొక్క కొంతమంది ఎప్పుడన్నా ప్రశ్నించినప్పుడు ఇంత అపారమైన జ్ఞానం మీకు ఎక్కడి నుంచి వచ్చిందని, గురువు యొక్క కృప వల్ల నాకు లభించింది, లైక్ పోస్ట్ మ్యాన్ మాదిరి నేనని చెప్పారు ప్రభుపాద గారు. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, ఉత్తరాన్ని ఇచ్చినటువంటి ఉత్తరాన్ని డెలివరీ చేస్తాడు. అట్లా మనం భాగవతాన్ని విన్న తర్వాత దాన్ని కల్పన చేసుకోకుండా ఏదైతే మనం ఆచార్యుల దగ్గర నుంచి గురు పరంపర దగ్గర నుంచి మనం విన్నామో దాన్ని మనం తిరిగి రిపీట్ చేయడం చిలక మాదిరి. చిలుక ఏ విధంగా రిపీట్ చేస్తుందో ఆ విధంగా. ఇది ఈ రకమైనటువంటి భక్తుడు, రెండో రకం అంటే ఈ ఉన్నతమైనటువంటి భక్తుడు అనమాట. మూడోది వచ్చి హంస. హంసతో కూడా పోలుస్తున్నారన్నమాట ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి. ఈ హంస ఏం చేస్తుందంటే పాలు నీళ్లు కల్పించేసాం ఒక హంసకి, ఈ హంస నీటిని మాత్రమే తీసుకుంటుంది. ఈ పాలను సారీ నీళ్ళను మాత్రమే వదిలేసి పాలను మాత్రమే తీసుకుంటుంది, నీళ్ళనే అక్కడ వదిలేస్తుంది అనమాట. అట్లా ఈ భక్తుడు ఏం చేస్తాడు, రకరకాల విషయాల్లో నిమగ్నమైనా కానీ, రకరకాలటువంటి విషయాలు ఉన్నా కానీ అతను హరికథను మాత్రమే తీసుకుంటాడు, భాగవతాన్ని మాత్రమే తీసుకుంటాడు. మిగతా నీటి లాంటి విషయాన్ని ఎప్పుడు అతను గ్రహించడు. రెండు కల్పించినా కానీ ఎన్నో రకాల ప్రపంచంలో ఎన్నో రకాలటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి మన చుట్టుపక్కల, వాటిని అంతా కూడా తీసుకోడు అనమాట. తీసుకునేది అతను పాలను మాత్రమే తీసుకుంటాడు. హంస చుట్టూ రకరకాల బురద నీళ్ళు ఉండొచ్చు, తర్వాత మామూలు నీళ్ళు ఉండొచ్చు, అయినా కానీ ఆ హంస ఏం చేస్తుంది, ఆ పాలను మాత్రమే గ్రహిస్తుంది అనమాట. అట్లా ఈ పవిత్రమైనటువంటి వినేటువంటి విధానం ఉన్నటువంటి వ్యక్తి హరికథను మాత్రమే స్వీకరించి మిగిలినంతా వదిలేస్తాడనమాట. దాన్ని పట్టించుకోడు, దాన్ని తీసుకోడు, వేరు చేస్తాడు. కృష్ణ కథను వేరు చేస్తాడు, మాయాకథను వేరు చేస్తాడు. ఇది మూడో ఇక ఉన్నతమైనటువంటి వినేటువంటి వ్యక్తి. ఇంకా నాలుగోది చేపతో పోలుస్తున్నారనమాట. ఈ చేప కూడా అంతే, చేప ఏం చేస్తుంది, సముద్రంలో తిరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగా తిరుగుతుందంటే 24 గంటలు కండ్లు ఇట్లా పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది అనమాట. తెలుసుకొని చేప ఎప్పుడైనా కండ్లు మూసుకొని చూసారా మీరు, ఎవరిన చేప కండ్లు మూసుకొని చూసిన చేతులు ఎత్తండి. అట్లా ఈ వినేటువంటి వ్యక్తి ఎవరైతే చెప్తున్నారో భాగవతాన్ని వాళ్ళ దగ్గర నుంచి చేప మాత్రం చూస్తూ ఉంటారనమాట. కళ్ళు మూసుకోరు వాళ్ళు. చేప ఏ విధంగా చూస్తూ ఉంటుందో ఆ విధంగా చూస్తూ చేప ఈవెన్ నీళ్ళను కూడా తాగేది ఎట్లా తాగుతుంది, కళ్ళు తెరుచుకునేది తాగుతుంది అనమాట. కళ్ళు మూసుకొని తాగదు, కళ్ళు తెరుచుకునేది గ్రహిస్తూ ఉంటుంది, నీటిని గ్రహిస్తూ ఉంటుంది, అన్ని గ్రహిస్తుంది. అట్లా శుద్ధమైనటువంటి వినేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, అట్లా చూసేది ఇటు చూసేది కాకుండా నిద్రపోయేది కాకుండా అతను ఏం చేస్తాడు, ఎప్పుడు కళ్ళు తెరుచుకునే ఉంటాడనమాట. గట్టిగా చేప మాదిరి తెచ్చుకొని ప్రవక్త వైపు చూస్తూ భాగవతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు, పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉంటాడు. కాబట్టి ఈ ఉన్నతమైనటువంటి స్థాయిలో వినేటువంటి వ్యక్తులు నాలుగు రకాలని చెప్పి చెప్పాడు. ఎవరెవరు అది? చటక పక్షి, చిలుక, హంస, చేప. ఎందుకని చెప్పారు, ఇప్పుడు అర్థమైంది కదా మనకి. నాలుగోది ఇంకా అదమైన స్థాయిలో వినేవాళ్ళు ఉన్నారనమాట, అదమంగా వినేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు నాలుగు రకాలు. దాంట్లో మొదటి రకం వచ్చి తోడలతో పోలుస్తున్నారనమాట. తోడలతో ఎందుకు పోలుస్తున్నారంటే, పాపము ఈ జింకలు ఏం చేస్తున్నాయంటే ప్రశాంతంగా గదిని మేస్తూ ఉంటాయి. బాగా ఈ ఫ్లూటు, కొంతమంది ఫ్లూట్ వాయిస్తుంటారు అడవిలో, ఆ ఫ్లూట్ శబ్దాన్ని వింటూ, మ్యూజిక్ని వింటూ, ఆ సంగీతాన్ని, మంచి గాలులు వస్తుంటే ప్రశాంతంగా అవి గడ్డి మేస్తుంటే ఈ తోడలు చేస్తుంది, గట్టిగా అరుస్తుంది అనమాట. ఈ అరుపుతో బాగా తినేటువంటి ప్రశాంతంగా ఉండేటివి ఏమవుతాయి, అవి పరిగెత్తుకుంటే భయం వచ్చేస్తుంది వాళ్ళ హృదయంలో, డిస్టర్బ్ అయిపోతాయి అనమాట. అట్లా భక్తులు ప్రశాంతంగా వింటుంటారు అనమాట భాగవతాన్ని. పక్కన ఇటువంటి తోడలు లాంటి భక్తులు ఏం చేస్తారంటే డిస్టర్బ్ చేస్తారు వాళ్ళని. మధ్యలో సెల్ ఫోన్లు మోగడము, లేకపోతే అరిచేది, మాట్లాడేది, ఒకరికొకరు మాట్లాడుకుండేది, తోడల్లే స్వభావం కలిగినటువంటి భక్తులు అనమాట. వాళ్ళకి ఎటువంటి చైతన్యం ఉండదు, పాపం అది ప్రశాంతంగా మేస్తుంది, అతను ప్రశాంతంగా వింటున్నాడే, వాళ్ళు మనం డిస్టర్బ్ చేయకూడదు, అటువంటి కామన్ సెన్స్ కూడా ఉండదన్నమాట. అది నేను కాదు చెప్తుండేది, ఇది సూత కోసం చెప్తున్నాడు, తోడెల్లాంటి చైతన్యం అని చెప్పి. మిస్టేక్ చేసుకోవాలి కానీ నేను చెప్తున్నాను అనేసి. మనలో అందరిలో చోడు తోడేలు చైతన్యం ఉంది, దాన్ని మనం ఏం చేయాలి, పక్కన పెట్టాలి. ఎందుకంటే అదేదో మనము, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కృప లేదు, దాన్ని వినడం లేదు కాబట్టి మనకు కృప లేదు, తర్వాత మిగిలిన వాళ్ళు చెక్ చేస్తాం, మిగిలిన వాళ్ళు కూడా అది ఎట్లా చోడేలు ఎంత ప్రశాంతంగా ఉండదు, అది ఆ జింకను కూడా ప్రశాంతంగా ఉండడం లేదనమాట. కాబట్టి ఆ తోడేలు చైతన్యాన్ని మనము పక్కన పెట్టాలి, అరవకూడదు, మాట్లాడకూడదు, అది చాలా డిస్టర్బెన్స్. కూర్చోని వాళ్ళకి అర్థం కానీ కానీ చెప్పే వాళ్ళకి చాలా సీరియస్ గా ప్రాబ్లం అవుతుంది. అది ఎవరినా కానీ మధ్యలో మాట్లాడినా కానీ కొంచెం లైక్ వాళ్ళు ఎటువంటి చైతన్యం లేకుండా ఏదో అనుకో, ఏదో ఉన్నామంటే ఉన్నాం, ఏదో గతి లేక కూర్చో ఉన్నాము, భాగవతము ఇంక వేరే గతి లేదు, వేరే ఆప్షన్ లేదు అని కాకుండా తీవ్రంగా ఇది మన కోసం, ఇది నా యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి అని చెప్పి తీవ్రంగా కూర్చునే వ్యక్తి చైతన్యం తెలిసిపోతుంది అనమాట. ఓ ఇతను సీరియస్ అని చెప్పి అతను చూస్తే మాట్లాడే వ్యక్తికి ఉత్సాహం రావాలి, ఓ వెరీ సీరియస్, ఇతను చాలా బాగా తీవ్రంగా వింటున్నాడు, మనం ఇంకా కొన్ని విషయాలు చెప్పాలని. పరిశుద్ధ మహారాజు చెప్పేటప్పుడు సుఖదేవ గోస్వామి ఆయన వినేటువంటి విధానము, ఆయన ప్రశ్నించేటువంటి విధానం ఏమైందంటే, సుఖదేవ గోస్వామికి ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చినాయి చెప్పేదానికోసం. 7 రోజుల పాటు ఆయన నాన్ స్టాప్ గా చెప్తున్నాడు. మనంగానే కూర్చుంటే కానీ సుఖదేవ గోస్వామి ముందర ఒక గంట కూడా చెప్పలేడు, అంత నీచంగా వింటాం మనం. తోడేళ్ళ స్వభావం ఉంది మనకి, ఇంకెక్కడ వినేది చెప్పు. కాబట్టి ఆయన చెప్పగలిగాడంటే అంత ఉత్సాహంగా వింటున్నాడు పరిశుద్ధ మహారాజు, అంత ఉత్సాహంగా వింటున్నాడు, అంత ఉత్సాహంగా ప్రశ్నిస్తున్నాడు. మనం వినడానికి మనకు అర్హత లేదు, చెప్పడానికి అర్హత లేదనుకో, చెప్పేది డిఫరెంట్, వినడానికి అర్హత లేదు మనకి, ఇంకా వినేదానికి చెప్తున్నారు కదా ఇక్కడ. ఈ స్వభావం వదులుకోవాలి ఫస్ట్, ఏ స్వభావం వదులుకోవాలి, తోడేళ్ళ స్వభావం వదులుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఉంది అనమాట, మనం దాన్ని జాగ్రత్తగా ఉండాలి. భాగవతం ఉండడం ఉంటే అదేదో అదొక సెన్స్ గ్రాటిఫికేషన్ అయిపోతుంది అనమాట, రాను 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 రాను, బా మంచి క్లాస్ చెప్పాడు, బాగా నవ్విచ్చాడు, వాళ్ళు కథలు చెప్పారు, ఇదో ఇది అయిపోతుంది అనమాట. ఇదొక రకమైనటువంటి ఇంద్రియ తృప్తి కాదు, ఇది ఆధ్యాత్మిక అభివృద్ధి. భక్తి యొక్క సేవలో భాగవత శ్రవణ అనేది ఒక అంగం అది. కాబట్టి ఇది ఏదో ఒక ఇంద్రియ భోగం అని చెప్పి మనం కూర్చునే దానికోసం కాదు, టైంపాస్ కూర్చునేది కాదు, భాగవతం అనేది తీవ్రమైనటువంటిది మన జీవితంలో. కాబట్టి ఈ తోడేల స్వభావం వదిలి మనము మంచి స్వభావానికి రావాలి. ఇంక రెండో వ్యక్తి చూస్తాం, ఈ బురంద పక్షితో పోలుస్తున్నారు రెండో విధానాన్ని. మొదటి వచ్చి నీచమైనటువంటి వినేవాళ్ళు వచ్చి మొదటి వ్యక్తి వచ్చి తోడేలు, రెండోది వచ్చి బురంద పక్షి. ఇది యూజ్లెస్ క్రీచర్ అన్నమాట ఇది, ఎందుకంటే ఇది హిమాలయాల్లో ఉంటుంది. ఇది ఇదేం చేస్తుందంటే వింటుంది, అన్ని విషయాలు వింటుంది, అన్ని విషయాలు ఇతరులకు చెప్తుంది, అయితే అది మాత్రం పాటించదు. ఇది అనమాట, మనం వింటాము, హెవీగా ప్రచారం చేస్తాము, భగవద్గీత రోజు చెప్తా ఉన్నట, మీరు భగవద్గీత తీసుకోవాలి లేకపోతే మీ జన్మ నాశనం అయిపోతుంది, మనం మాత్రం చదవం. రోజుకి 100 భగవద్గీతలు 200 భగవద్గీతలు డిస్ట్రిబ్యూట్ చేస్తాము, పుస్తకాలు వితరణ చేస్తుంటాము, నెలలు చేస్తాము, సంవత్సరాలు చేస్తాము, వారాలు చేస్తాము, కొన్ని వందలు చేస్తాము, కొన్ని వేలు బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము, పర్సనల్ గా మనం మాత్రము చదవము. దీన్ని దేంతో పోలుస్తున్నారంటే బురుందు పక్షితో పోలుస్తున్నారు. ఇది నిజమైనటువంటి హీరింగ్ ఇది, నిజమైనటువంటి శ్రవణ ఇది కాదు. ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నాడు, చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నాడంటే ఆచార్యుడే ప్రచారకుడు. ప్రభుపాద వారు చెప్తున్నాడు, పుస్తకాలు రాసింది నేను నమ్ముకునే దానికోసం కాదు, నువ్వు చదివే దానికోసం కూడా అని చెప్తున్నాడు. పుస్తక వితరణ చేయాలి తప్పనిసరిగా, ప్రభుపాద వారికి చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమం అది. అదే సమయంలో మనం ఏం చేయాలి, పుస్తకాలనే మనం చదవమని చెప్తున్నాం కదా, రోజు చెప్తున్నామా లేదా, మనం చదువుతున్నామా? అప్పుడు బురుందు పక్షితో సమానం మనం. కాబట్టి దీన్ని కూడా మనము మార్చుకోవాలి, తప్పనిసరిగా మార్చుకోవాలి. బురుంది పక్షి ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది అనమాట, ఇచ్చేయి 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 అని. బట్ అది మాత్రము ఎప్పుడు ఆచరించదు. మనల్ని అందరిలో ఉంది ఆ స్వభావం, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానే ఉంటాం, సూచనలు ఇస్తాం, మాట్లాడుతూ ఛాన్స్ దొరికితే చాలా ఏం చేస్తాం మనము, సూచనలు ఇచ్చేస్తాం అనమాట. బట్ ఆచరించేది మాత్రము చాలా కష్టం, బురుంది పక్షి మాదిరి అనమాట. అయితే మొదట 4 క్వాలిటీస్ మనకు కనిపించడం లేదు, కానీ రెండో దాంట్లో క్వాలిటీస్ మాత్రం మనలో కనిపిస్తున్నాయన్నమాట. అంటే మీలో కనిపించచ్చు, నాలో లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాబట్టి బురుంద పక్షి యొక్క ఈ అలవాట్లను మనము మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు శాస్త్రాన్ని మనం బాగా చదవాలి, దాన్ని మనం ఆచరించాలి, తర్వాత ప్రచారం చేయాలి, అప్పుడు శక్తి ఉంటుందన్నమాట. అతను ఉత్తమమైనటువంటి వినేటువంటి వ్యక్తి అవుతాడు. తర్వాత మూడోది వచ్చి ఎద్దుతో పోలుస్తున్నారన్నమాట. ఎందుకు ఎద్దుతో పోలుస్తున్నారంటే, ఎద్దు ఏం చేస్తుందంటే నువ్వు మంచి ముక్కజొన్న ఇవ్వండి, ఎద్దుకి ముక్కజొన్న కంకి ఇవ్వండి, తినేస్తుంది. ఎటువంటి సారములైనటువంటి కసువేండి, ఏం చేస్తున్నది, తినేస్తుంది. స్వీట్ తింటుంది, సారములైనటువంటి గడ్డి తింటుంది. అట్లా మన జీవితంలో అన్ని వినేస్తాం మనం, కృష్ణ కథ వింటాము, గ్రామ కథ వింటాము, భౌతిక కథ వింటాము, అన్ని వినేస్తాం. అంటే అది డిఫరెన్షియేషన్ చూడలేదనమాట. ఎద్దు ఓహో ఇది స్వీటే, ఇది సారం లేదే అని చెప్పి అది గ్రహించలేదు అది. దానికి అందుకే దాన్ని ఎద్దు అంటారు. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు ఏముందంటే మనం డిఫరెన్షియేషన్ చూడలేము, ఓ ఇది కృష్ణ కథ, ఇది భౌతిక కథ, దీన్ని మనం తీసుకుంటే అభివృద్ధి చెందుతాము, దీన్ని తీసుకుంటే నాశనం అయిపోతాము, అది లేకుండా అన్ని వినేస్తాం. రాజకీయ నాయకుడు వచ్చి మాట్లాడినా వింటాము, భౌతిక వ్యక్తి వ్యాపారం గురించి మాట్లాడినా వింటాము, లేదు ఇంకేదన్నా కానీ బిజినెస్ గురించి మాట్లాడినా వింటాము, కుటుంబ వ్యవహారాలు మాట్లాడినా వింటాము, కృష్ణుడి గురించి మాట్లాడినా వింటాము, అన్ని రకాల విషయాలనే వింటాం. ఎద్దు మాదిరి అన్ని తీసుకునేది అనమాట. కాబట్టి ఇది కూడా ప్రమాదము, దీన్ని మనము చేయకూడదు, ఆచార్యులు చెప్తున్నారన్నమాట. కాబట్టి మనం గుర్తు రావాలి, ఏదన్నా కానీ కృష్ణుడికి సంబంధం విషయాలు కానీ ఏదన్నా వినాల్సిన అవసరం వచ్చినటువంటి ఎవరినైనా చెప్పేటప్పుడు మనం ఏది గుర్తు రావాలి, మనకి ఎద్దు గుర్తు రాలి, ఓ నాకు ఎద్దు స్వభావం వస్తుంది కాబట్టి నేను అది వినకూడదు అని చెప్పి దొరక. కాబట్టి ఇది కూడా ప్రమాదం మనం, ఏ విషయాలు అంటే ఆ విషయాలు. ఎందుకంటే చైతన్య మహావు చెప్పాడు, మాయావాద భాష్య శూన్యులై సర్వనాశ హోయ్. మనం కానీ ఎక్కువ భౌతిక విషయాలు కానీ చర్చిస్తూ వచ్చినట్లయితే కన్నా కృష్ణుడి మీద ఆసక్తి అనేది పోతుంది, కృష్ణ కథ మీద రుచి లేదు. ఎక్కువగా నువ్వు ఈ యొక్క భౌతిక విషయాలు కానీ చర్చిస్తూ వచ్చినట్టే కన్నా భౌతికమైనటువంటి ఆసక్తి వస్తుంది. యోగ విధానం గురించి చర్చిస్తూ వచ్చారనుకో, లైక్ చైతన్య మహాప్రభుతో కూడా ఒక కృష్ణదాస్ కాళే కృష్ణదాస్ ఆయన వెళ్తూ ఉండేవాడు అనమాట. చైతన్య మహాప్రభు కూడా, చైతన్య మహాప్రభు ఈ సుప్రీం పర్సనాలిటీ గాడ్ హెడ్, దేవాది దేవుడు ఆయన. ఒక చోట కొంతమంది భయంకరులు ఉంటారు సాధువుల రూపంలో, ఇతను పట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తారు ఈ కాళీ కృష్ణని. చైతన్య మహాప్రభుత్వం ఉన్నాడు అసిస్టెంట్, సర్వెంట్ అనమాట ఆయనకి. వాళ్ళు ఏం చేస్తారు, ఇతను ఏదో విధంగా డైవర్ట్ చేస్తారు ఇక స్త్రీల ద్వారా, మోహపరిచి భౌతికమైన విషయాల ద్వారా. చైతన్య మహాప్రభు లేచి వాళ్ళతో జాయిన్ అయిపోతాడు అతను. మహాప్రభు చూస్తే లేడు అతను, అతని దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళిపోయినాడు. మహాప్రభు ఒక దగ్గరికి వెళ్తాడు అతను తీసుకొచ్చేదానికి, అతను రాడు, వాళ్ళతో అడిక్ట్ అయిపోయాడు. సాంగత్యం వినేది రకరకాల విషయాలంతా చెప్పేస్తారనమాట వాళ్ళు. చైతన్య మహాప్రభు వాళ్ళని పిలుచుకొచ్చేదానికి ట్రై చేస్తే వాళ్ళందరూ అటాక్ చేస్తారు చైతన్య మహాప్రభుని కత్తులు తీసుకునేసి. మహాప్రభు ఏం చేస్తాడు, ఏం మాట్లాడారనమాట, ఆ కాళీ కృష్ణని అతను జుట్టు పట్టుకొని పటా రెండు కొట్టి లాక్కొని వస్తాడనమాట. ఈ కత్తులు ఏం చేస్తాయి, వీళ్ళు అటాక్ చేశారు కదా చైతన్య మహాప్రభుని, అవంతా కూడా వాళ్ళని అటాక్ చేస్తాయి తిరిగి. కత్తులు రంపాలు అన్ని రకాల కర్రలు అంతా కూడా వాళ్ళనే తరిమి తరిమి కొడుతున్నాయన్నమాట. ఒకరిని తల మీద కొడుతున్నాయి, కాళ్ళ మీద కొడుతున్నాయి, ఒక కత్తి వచ్చి అతన్ని మెడ మీద నరుగుతుంది, ఎక్కడ చూసినా రక్తపాతం అయిపోయిందనమాట. భయంకరంగా దెబ్బలు తినేశారు వాళ్ళు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారనమాట. మళ్ళీ తీసుకొచ్చి అతన్ని మహాప్రభు కొంచెం రెండు దెబ్బలు పడిన తర్వాత అతనికి జ్ఞానం వస్తుందనమాట. తీసుకొని జగన్నాథపురంలో సరుద్ దామోదర్ ప్రభుకి చెప్తారనమాట, నాతో పంపించే వాళ్ళు కొద్దిగా బుద్ధిని వాళ్ళు పంపించండి, ఇట్లా కొద్దిగా పరిపక్వత ఉండే వాళ్ళని ఇట్లా నా దగ్గర పంపించొద్దని నేను చెప్తారనమాట. ఎందుకు నీకు చెప్తున్నానంటే, ఇది మనం కానీ మాయావాదులది కరిముళ్ళు యొక్క విషయాలు విన్నామంటే కదా వాటి మీద ఆకర్షణ మీద వచ్చేస్తుంది మనకి, చాలా డేంజర్ అనమాట అది, చాలా ప్రమాదం అది. అది వినడమే లైక్ పాయిజన్ మాదిరి, అది ఒక విషయం మాదిరి. మామూలు విషయం తీసుకుంటే శరీరం వదిలేస్తాము, పర్వాలేదు అది, ఇంకో జన్మ ఏదో భగవంతుని దయవల్ల మంచిది వస్తుంది. బట్ మాయావాదం అనేటువంటి విషయాన్ని తీసుకుంటే కన్నా చాలా ప్రమాదం అది, అది మనం ఆధ్యాత్మికంగా మనము హత్య చేయబడము అనమాట. కాబట్టి మనం వినేది కూడా చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే భాగవతాన్ని వినాలి మనం. భాగవతం వచ్చి స్పాట్లెస్, అది సర్వ ఎక్కడికన్నా దానికి మచ్చనేది లేదనమాట. నిగమ కల్ప సరోర్ గలిత ఫలం సుఖముఖ అమృత ద్రవ సంహితం పిబత భాగవత రసమావళయం. ఇది అన్ని శాస్త్రాల యొక్క సారము భాగవతం. ఎక్కడ గాని భాగవతము ఈ భౌతికమైనటువంటి ఈ జీవనాన్ని ఖండం చేస్తుంది, లేక తర్వాత ఈ యొక్క పూర్తిగా ఈ కర్మ జ్ఞాన మిశ్రమమైనటువంటి ఈ విషయాలంతా కూడా వారినంతా ఖండనం చేసి పవిత్ర భక్తిని మాత్రమే ఇది ప్రోత్సహిస్తుంది అనమాట శ్రీమద్ భాగవతం. అది మనిషికి నిజంగా ఉపయోగపడేదనమాట. ఈ కర్మ జ్ఞాన ఏమవుతుంది, మనం మళ్ళీ భౌతిక ప్రపంచంలో బంధించబడాలి. కాబట్టి ఇక్కడ మనం డిఫరెన్స్ చూసి మనం వినాలన్నమాట. ఏదంటే అది వినకూడదు. ఎవరంటే కొంతమంది చాలా పుస్తకాలు ఉన్నాయి ఆధ్యాత్మికత అని చెప్తారనమాట వాళ్ళు, దాంట్లో చూస్తే మనకు డిఫరెన్స్ ఉండదు వాళ్ళకి, ఈ నిజమైనటువంటి భక్తికి సంబంధించిన విషయాలు ఏముండవు దాంట్లో, అంత చెత్త ఉంటుందన్నమాట. కాబట్టి మనం దాన్ని తీసుకోకూడదు. తర్వాత నాలుగోది వచ్చి ఇంకా ఆదమంగా వినే వ్యక్తి వచ్చి ఒంటితో పోలుస్తున్నారు అనమాట. ఒంటె ఒంటితో ఎందుకు పోలుస్తారంటే, ఈ ఒంటి కూడా ఇంతే, అది మంచి స్వీట్ తీయగా ఉన్నటువంటి వస్తువులు ఆకులు పండ్లు ఎన్నో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మ్యాంగో లీవ్స్ తీసుకోండి, చిగురించినటువంటి మ్యాంగో లీవ్స్ చాలా బాగుంటాయి, ఇంకా చాలా తీయగా ఉండేటువంటివి రామపత్రము లైక్ పత్రాలు చాలా తీయగా బాగుండేటువంటి ఉన్నాయన్నమాట. ఈ ఒంటి ఏం చేస్తుంది, వీటినన్నింటిని వదిలేసి ముళ్ళ దగ్గరికి పోతుంది అనమాట. ఒంటి స్వభావం అట్లా ఉంటుంది, అది ఎప్పుడు ఏం చేస్తుంది, మంచి ఆకులు ఉన్నా కానీ తీయగా రసవంతంగా సారవంతంగా ఉన్నటువంటి ఆకులు ఉన్నా కానీ ఈ ఒంటి ఏం చేస్తుంది, ముళ్ళ దగ్గరికి పోతుంది అనమాట. అందుకే దాన్ని ఒంటి స్వభావం అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఒక వ్యక్తి కూడా పవిత్రమైనటువంటి భాగవతం ఉన్నా కానీ భగవంతుని యొక్క కృష్ణ కథలు ఉన్నా కానీ అతనేం చేస్తాడు, ముండ్ల లాంటి భౌతిక విషయాల కోసము పోతాడు. అవి ముండ్లేవి, ఈ ముండ్లు తిన్న వల్ల ఏమవుతుంది, ఈ ఒంటికి అది నాలుకంతా గుచ్చుకుంటుంది అనమాట, గుచ్చుకునేసి రక్తం వస్తూ ఉంటుందన్నమాట. ఆ రక్తము దానికి ఉప్పగా అనిపిస్తుంది, దాని రక్తమే దానికి, అది దానికి ఆనందంగా ఉంటుందన్నమాట. నిజమైన ఆనందం కాదు అక్కడ, ఆ ముండు తినేసి నాలుగు గుచ్చుకుంటే వచ్చేటువంటి ఆ యొక్క రుచిని అది ఆస్వాదిస్తుంది అనమాట. అట్లా భౌతిక వ్యక్తి తన యొక్క రక్తాన్ని ఆస్వాదిస్తూ అతను తన ఆనందం చెప్పి అనుకుంటాడు, అది నిజమైనటువంటి ఆనందమో కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఒంటి స్వభావం వదిలేయాలి. మనం ఈ ముండ్లకు పోకుండా మంచి కృష్ణ కథకు తీయటి ఈ రామపత్రం లాంటి పత్రాలకు మనం వెళ్ళాలన్నమాట. కాబట్టి ఒంటితో కూడా ఇక ఆచార్యులు పోలుస్తున్నారు. కాబట్టి మనకు తెలిసే క్లియర్ గా ఉత్తమమైనటువంటి శ్రవణం చేసేటువంటి వ్యక్తి నాలుగు రకాలు, అధమంగా శ్రవణం చేసేటువంటి నాలుగు రకాలు. ఉత్తంగా ఉండేటువంటి వ్యక్తి వచ్చి చకోర పక్షి, చిలుక, హంస, చేప. అదో గతిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి తోడేలు, బురుండ పక్షి, ఎద్దు, ఒంటె. కాబట్టి మనం చైతన్యాన్ని ఉత్తమ స్థాయికి తీసుకెళ్లాలన్నమాట. దీని నుంచి ఇటువంటి ఏదన్నా కానీ అధోగతి స్థాయిలో ఉన్నా కానీ దాన్ని మనం మార్చుకోవాలి. మార్చుకుంటే ఏమవుతుంది, మనం ఆచార్యుల యొక్క కృపను మనం పొందిన వాళ్ళు అవుతాము. తర్వాత ఆ యొక్క ఆధ్యాత్మికంగా మనము అభివృద్ధి అవుతాం. మనం బాగా విన్నట్లయితే ఏమవుతుంది, బాగా జపం కూడా మనం చేయగలం. హరే కృష్ణ మంత్రాన్ని, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ విధంగా భాగవతాన్ని వింటూ భాగవత శ్రవణ ఇక ఐదు రకాల నుండి రూపగోస్వామి ఎన్నో విషయాలు చెప్పాడనమాట. భక్తికి సంబంధించిన విషయాలంతా కూడా, భక్తి అంగాలంతా కూడా. దాంట్లో ముఖ్యంగా ఆయన ఏం చేశాడు, ఈ ఐదు విషయాల్ని ఆయన ఎంఫసైజ్ చేశాడనమాట. సాధుసంగ, తర్వాత ఈ యొక్క భాగవత శ్రవణ, హరినామ సంకీర్తన, అర్చన సేవ, మధురవాస. దీంట్లో ఈ భాగవత శ్రవణ అనేది చాలా ముఖ్యము. అందుకే నేను ఈరోజు అది వివరించాలని చెప్పి అనుకున్నాను. దీన్ని తెలుసుకుంటూ మనం ముఖ్యంగా మళ్ళీ ఈ అర్చన సేవలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. విగ్రహాలు కూడా ఎటువంటి, ఇప్పుడు భాగవతం సంబంధించి విషయాలు మనం తెలుసుకున్నాం, ఎటు ఏ విధంగా వినాలని చెప్పి. అదేవిధంగా విగ్రహాల దగ్గర కూడా మనం ఏ విధంగా ఉండాలి, ఇంకా 15 నిమిషాలు ఉంది కాబట్టి అది కూడా నేను కొద్దిగా చర్చించే ప్రయత్నం చేస్తాను. విగ్రహాల దగ్గర కూడా మనము ఇక రూపకోసం ఏం చేస్తారంటే, ఈ విగ్రహాల దగ్గర ఉన్నప్పుడు ఎటువంటి విషయాలు మనం చేయకూడదు, ఏ విధంగా మనం విగ్రహాల దగ్గరికి ప్రవర్తించాలి అని చెప్పి ఈ భక్తి రసామృత సింధులో ఇచ్చాడనమాట. దీంట్లో వరాహ పద్మ పురాణంలో భగవత్ సేవలో పరిహరింపనకు 32 అపరాధాలు క్రిందంగా పేర్కొనబడినవి. 32 విధానాలు, అపరాధాలను మనము చేయకూడదు. దాంట్లో ఒకటి వచ్చి మందిరంలో చేయకూడటువంటివి, టెంపుల్ లోపల మనం భగవంతుని ముందు ఉన్నప్పుడు ఇవి చేయకూడదు అనమాట. వాహనంపై కానీ పల్లకపై కానీ పాదరక్షతో కానీ ఆలయంలోకి ప్రవేశించరాదు. మందిరంలోకి వచ్చేటప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు లేదనుకో ఈ వాహనాలు, అంటే కొన్ని మందిరాలు ఇప్పుడు కూడా వెళ్ళిపోతారనమాట, వాహనాలు వేసుకుని వెళ్ళిపోతారు లోపలికి. ఇంతకుముందు రాజులు ఏం చేసేవాళ్ళు, పల్లకలో వచ్చేసేవాళ్ళు అనమాట. పల్లకి ఎత్తుకొచ్చి భగవంతుని ముందర పల్లకలో దిగేవాళ్ళు అనమాట. అది చాలా గర్వంతో కూడినటువంటి పని. భగవంతుడు దేవాదిదేవుడు, అన్ని సంపదలు కూడా ఆయన ద్వారానే వస్తున్నాయన్నమాట. ఇది అహంకారంతో కూడిన ధనంతో. కొంతమంది ధనం గర్వంతో ఏం చేస్తారంటే భగవంతుని లెక్కచేయారనమాట. ధనమే వాళ్ళకి చాలా గొప్పది అనుకుంటూ ఉంటారు. భక్తి సిద్ధాంత మహారాజు ఒక లీల చెప్తారనమాట ధనానికి. ఒక రోజు ఏమైందంటే ఒక కప్ప ఉన్నదంట. ఈ కప్ప రోజు ఒక గుంతలోకి వెళ్ళి, అంటే ఒక సరస్సులోకి వెళ్ళి ఆ స్నానం చేస్తూ ఉన్నదనమాట. అదే సరస్సులోకి ఏనుగుడు వస్తూ ఉండేది, రాజ ఏనుగది. రోజు ఏనుగు వచ్చి ఏం చేసేది, స్నానం చేస్తుంది. ఈ కప్ప ఆ సరస్సులో ఉండదనమాట. ఈ రోజు ఏనుగు వచ్చి చూసి ఇది కొంచెం అసూయ వచ్చేసింది అనమాట ఏనుగు మీద, కప్పకి. ఏదో ఒక రోజు దీని శక్తిని చూపించాలనుకుంటుంది కప్ప. ఓ రోజు బయట తిరుగుతుంటే 1 రూపాయి దొరికిందనమాట కప్పకి, సరస్సు బయట. సరే ఆ రూపాయి చేస్తే చాలా ఆనందం అయిపోయింది దానికి, చూడు ఇప్పుడు నేను ఎంత ధనవంతున్నో అని చెప్పి ఎగ్గిరి ఆ రూపాయి మీద కూర్చుందనమాట కప్ప. కూర్చొని బెక్కబెక్క బెక్కబెక్క అరుస్తా ఉందనమాట. ఏమని, హే నేను ధనవంతుని అయిపోయాను, నేను గొప్పవాడిని అయిపోయాను అని చెప్పి అరుస్తూ ఉందనమాట. పైకి ఎగురుతుంది, దూకుతుంది, అరుస్తుంది అనమాట కప్ప. సరే దూరంగా రాజయ్యనుకు వస్తా ఉందనమాట, స్నానం టైం అయింది దానికి. అది గంట కొట్టుకుంటూ వస్తుంది. రాజయ్యనుకు ఏం చేస్తారు, గంట తగిలిస్తాం. అది గన్ గల్ గల్ అని వస్తా ఉందనమాట. ఇక్కడి నుంచి కప్ప చెప్తుంది, ఏయ్ ఏనుగు ఆగో అక్కడ, బెగబెక్క బెగబెక్క అంటా ఉందనమాట. అది ఆగడం లేదన్నమాట దానికి. దానికి ఎక్కడ వినిపిస్తుంది బెగబెక్కలో? మళ్ళీ చెప్తా ఉంది, ఏయ్ ఆగు, ఎవరనుకుంటున్నావు నువ్వు, ప్రపంచంలోనే ధనవంతుడు నేను, చూసావా ఎంత ధనవంతుడు నా దగ్గర, నేను దాని మీద కూర్చో ఉన్నాను, ఆగు అంటా ఉందనమాట. బెగబెక్క బెగబెక్క అంటా ఉంది. అది ఆ ఏనుగు ఏం చేస్తుంది, వస్తూ ఉందనమాట. ఇది ఎగరుతా ఉంది, అరుస్తా ఉంది, అంటా ఉందనమాట. కడుపు ఉబ్బరించేసి కప్ప అది వచ్చేసింది అనమాట, దగ్గరికి వచ్చేసింది. దానికి వినిపిస్తే కదా ఏనుక్కి, అది వచ్చింది, ఇది అరుస్తా ఉంది బెగబెక్క అని కాలు ఎత్తి దాని మీద పెట్టింది, పట్ ప్లీజ్. రూపాయితో పాటు అది ఏమైంది, ఇంకో రూపాయి అయిపోయింది అనమాట, ఫ్లాట్ అయిపోయింది. దీంట్లో చాలా అంతరార్థం ఉందనమాట. ఈ బౌద్ధ వ్యక్తి కూడా తన కొద్దిపాటి సంపత్తి ఏం చేస్తారంటే, కలియుగంలో 1 ఆఫ్ ద సింప్టమ్ వచ్చి కలియుగ లక్షణాలు, ఇది ఒక లక్షణం అనమాట. కొద్దిపాటి ధనం ఉంటేనే అతను పెద్ద గర్వం వచ్చేస్తుంది అనమాట. అతనికి మొత్తం సర్వస్వం కప్ప మాదిరి అయిపోతాడు అనమాట. ఓని అరుపులు స్టార్ట్ అయిపోతాయి, బెగబెక్క అరుపులు. ఈ బెగబెక్క అరుపులు ఏనుగు లాంటి మృత్యువుకి ఏమన్నా వినిపిస్తాయా? మృత్యువుని దేంతో పోలుస్తున్నారు, ఏనుగుతో పోలుస్తున్నారు. ఈ రూపాయి వచ్చి మన ధనము, ఆ కప్ప వచ్చి మనము, ఏనుగు వచ్చి మృత్యువు. నువ్వు ఎంతన్నారు, నీ అరుపులు మృత్యువుకి వినిపించు. మృత్యు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఫినిష్, చాప్టర్ క్లోజ్. కప్ప ఏ విధంగా అయిపోయిందో ఆ విధంగా మనం కూడా ఫినిష్. కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, మృత్యురూప హరశ్చాహ, మృత్యురూపంలో నేను సర్వాన్ని హరిచేస్తాను అని చెప్తారు. కాబట్టి చిన్న చిన్న కొద్దిగా జ్ఞానం ఉన్నంత మాత్రాన కొంతమంది ఇదే కొద్దిగా జ్ఞానాన్ని పొందేసి వాళ్ళు విరవీగుతుంటారన్నమాట, దగ్గ 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 అరుస్తుంటారు వాళ్ళు కూడా. లైక్ దానికి భక్తి సిద్ధాంత మహారాజు ఒక లీల చెప్పారనమాట. ఒకరోజు ఒక గొప్ప పండితుడు అనమాట, సైంటిస్ట్, ఒక బోట్లో పోతూ ఉన్నారనమాట. పోతూ ఉంటే అతను బోట్ అతను పాపం అజ్ఞాని, ఏం తెలియదు అనమాట. నావ వేసుకుంటూ పోతున్నాడు. ఇతను అడిగారనమాట, ఏయ్ ఆ చెట్టు ఏం తెలుసా నీకు అని చెప్పాడు అనమాట. అని చెప్పాడు, నాకు తెలియదు స్వామి అది అని చెప్పాడు. నాకేం దానికి నాకేం తెలుసు దాని గురించి, ఏయ్ ఇది చాలా ఏదో దాన్ని సైంటిఫిక్గా చెప్పేశాడు. ఏమిది దాన్ని ఏమంటారు, ఈ యొక్క శాస్త్రీయ నామాలు ఉన్నాయన్నమాట కొబ్బరి చెట్టుకి, బొటానికల్ నేమ్స్ ఉన్నాయన్నమాట. ఇది దీన్ని హిమోపటనిస్ అంటారు, నీకు తెలుసా అని చెప్పాడు కదనమాట. అతను చెప్పాడు, నాకు తెలియదు స్వామి, నేను నామ వేసుకునేవాడిని అంటే నీ లైఫ్ 25% వేస్ట్ అని చెప్పాడు అనమాట. సరే ఇంకొద్దరు పోయినమాట, ఇంకొద్దరు పోయి నీటిలో కనిపిస్తుంది గడ్డి ఏం తెలుసు అని కో అన్నాడు అనమాట. స్వామి నాకేం తెలుసు స్వామి, నాకు నామ వేసుకునే తెలుసు అని. అరే 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 నీ లైఫ్ 50% వేస్ట్ అని చెప్పి చెప్పాడు అనమాట. కొద్దరు పోయిన తర్వాత భయంకరమైనటువంటి గాలులు వచ్చేసాయనమాట, తుఫాన్ వచ్చేసింది నదిలో. సరే ఇతను నా భయంకరంగా ఈ గాలికి ఏమవుతోంది ఇస్తూ ఉందనమాట. ఈ నా వాడు అడిగాడనమాట, స్వామి మీకు ఈత వచ్చా అని. లేదు అని చెప్పాడు, నీ లైఫ్ 100% వేస్ట్ అని చెప్పి దూకేశాడనమాట. ఆ విధంగా మనం జీవితంలో ఎన్నో నేర్చుకుంటుంటాము, ఈత మాత్రం నేర్చుకోము. ఈత ఏమంటే హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే మొత్తం నేర్చుకుంటాము. మొత్తం ఏమి ఈ చెట్టు ఆ పుట్ట ఆ రాయి ఈ రాయి అన్ని నేర్చుకుంటాము, ఈ హరే కృష్ణ మంత్రం మాత్రము చెప్పండి. కాబట్టి ఇది కూడా చాలా డేంజర్ అనమాట. జీవితంలో మనం అన్ని నేర్చుకొని కృష్ణుని భక్తి నేర్చుకోలేదనుకో మృత్యు వచ్చినప్పుడు 100% వేస్టే, నీ జీవితం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. చాలా మంది నమ్మాలన్నమాట, మృత్యు వచ్చిన తర్వాత ఏం చేస్తాము ఏముంది, అది నమ్మకపోతే నీ లాస్ అది. నువ్వు తెలుసుకున్నంత మాత్రాన ఇప్పుడు ఈ బావిలో ఉన్నటువంటి కప్పకి సముద్రం గురించి తెలియదు, ఎవరు తప్పది సముద్రం తప్ప కప్ప తప్ప కప్ప తప్పు సముద్రం ఎంత పోతుంది, సముద్రం పెద్దది. నీకు తెలియంటే మాత్రాన పునర్జన్మ లేదు ఉంది అని నువ్వు తెలుసుకోవాలి. అది పునర్జన్మ అనేది ఉంది, కర్మ అనేది ఉన్నది, భగవంతుడు అనేది ఉన్నది. తెలుసుకోకపోతే నీ ప్రాబ్లం అది. నువ్వు కప్ప మాదిరి బయలో ఉన్నావు, నువ్వేం చేయాలి బయట రావాలి. బయట రావాలంటే ఎవరో సహాయం తీసుకోవాలి, కప్ప సొంతంగా రాలేదన్నమాట అది. కాబట్టి మనం సహాయం తీసుకోవాలి, ఆచార్యుల దగ్గర గురువు దగ్గర సహాయం తీసుకొని బయట రావాలి. మనం బయట వచ్చి శాస్త్రం చదవాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈత నేర్చుకోవాలి మనం, ముఖ్యంగా ఈత నేర్చుకోవడం అంటే హరే కృష్ణ మంత్రం జపం చేయడం. కాబట్టి ఈ విధంగా అహంకారంతో కొంతమంది ఏం చేస్తారు, మందిరానికి మనం రాకూడదు అనమాట అహంకారంతో. మనం భగవంతుని వినయంగా రావాలి, అప్పుడు కృప ఉంటుంది. భగవంతుని యొక్క కృప అనేది ఇంతకుముందు ధర్మరాజు కానీ యుధిష్ఠిర మహారాజు కానీ ప్రహ్లాద్ మహారాజు కానీ వాళ్ళంతా కూడా చాలా గ్రేట్ పర్సనాలిటీస్ వాళ్ళు, వెరీ గ్రేట్ పీపుల్ వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు వినయంతో ఉండేవాళ్ళు. యుధిష్ఠిర మహారాజు ఎప్పుడు చాలా వినయంతో ఉండేవాళ్ళు. బలి మహారాజు ఆయన యొక్క క్వాలిటీస్. ఒకసారి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది దేవతలకి దానవులకి. ఆ యుద్ధంలో భగవంతుడు ప్రత్యక్షంగా పాల్గొంటాడు విష్ణువు. బలిమహారాజు చాలా శక్తివంతంగా యుద్ధం చేస్తుంటాడు, ఆయనకు శక్తికి తట్టుకోలేక దేవతలంతా కూడా భగవంతుని ప్రార్థిస్తారనమాట. భగవంతుడు వచ్చి 8 చేతులతో వస్తాడు, భగవంతుడు అష్టభుజ రూపంలో వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఈ రాక్షసులు కొంతమంది సంహరించి ఆయన వెళ్ళిపోతాడనమాట గరుడు మీద. తర్వాత ఇంద్రుడు ఏమవుతాడు, ఇంతని సంహరించేసిన తర్వాత ఇక విష్ణువు ఇంద్రుడు శక్తివంతుడు అయిపోతాడు. మెయిన్ పవర్ఫుల్ రాక్షసులంతా కూడా శక్తివంతమైన రాక్షసులంతా కూడా విష్ణు సంహరించాడు. తర్వాత ఏమైంది, ఇంద్రుడు ఎంతో గర్వంతో నేను గెలిచానని గర్వంతో బలిమహారాజుని ఆయన మీద ఆయన యుద్ధానికి వెళ్తాడు అనమాట. బలిమహారాజుకి ఆయన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో బలిమహారాజు ఆల్మోస్ట్ ఇంక ఓడిపోతూ ఉంటాడు. ఏ ఆయుధాన్ని ప్రయోగించినా కానీ ఇంద్రుడు దాన్ని ఖండిచేస్తూ ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు చెప్తాడనమాట, ఇంద్రుడు చాలా గర్వంతో, నువ్వెంత మూర్ఖుడు నువ్వు బలి, నేను ఎంత శక్తివంతం చూసావు, ఇప్పుడు నేను ఎంతో నీ యొక్క సైన్యాన్ని అంతగా సంహరించాను, నిన్ను కూడా నేను ఇప్పుడు సంహరిస్తున్నాను అని గర్వంతో మాట్లాడతారనమాట. అప్పుడు బలిమహారాజు చెప్తాడు, ఓ ఇంద్ర మీ దేవతలంతా కూడా చాలా మూర్ఖులు. ఎందుకు మూర్ఖులు అంటే మీ విజయానికి మీరే కారణం చెప్పి అనుకుంటున్నారు. మీ విజయానికి కారణం మీరు కాదు, దేవాది దేవుడు. ఆయన అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కొన్నిసార్లు ఆయన అనుగ్రహం ఏ విధంగా వస్తుంది? అన్ని తీసుకోవడం కూడా ఆయన అనుగ్రహమే. అన్ని తీసుకోవడం కూడా, అన్ని విజయాన్ని తీసుకోవడము, ధనాన్ని తీసుకోవడం కూడా ఆయన అనుగ్రహమే. కాబట్టి మీరు దేవతలు, మీరు నిజమైనటువంటి జ్ఞానవంతులు కారు, నిజమైన పండితులు కారు. మీరు మీ విజయానికి మీరే కారణం అని చెప్పి అనుకుంటున్నారు, విష్ణు కారణం అని చెప్పి మీరు అనుకోవడం లేదు. కాబట్టి మీ మాటలు నేను తీవ్రంగా తీసుకోవాల్సిన పని లేదు అని చెప్తాను. చూడు బలిమహారాజు యొక్క ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది. ఆయన ఎంతో శక్తివంతుడైనా కానీ, ఎంతో బలవంతుడైనా కానీ, ఆయన ఏం చేస్తున్నాడు? ఆ గొప్పతనాన్ని, ఆ యొక్క కీర్తిని, ఆ యొక్క విజయాన్ని ఎవరికి ఇస్తున్నాడు? విష్ణువుకి ఇస్తున్నాడు, కృష్ణుడికి ఇస్తున్నాడు. ఆ విధంగా ఉండాలన్నమాట. అటువంటి చైతన్యాన్ని మనము పెంచుకోవాలి. మనకు ఏది మంచి జరిగితే మనం చేసినట్లు, ఏది చెడు జరిగితే భగవంతుడు చేసినట్లు. కొంతమంది చెప్తుంటారనమాట, భక్తి స్వామి నేను బాగా భగవంతుని మొక్కుతున్నాను, నాకెందుకు కష్టాలు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటుంటాను. అది తప్పు. మంచి జరిగినప్పుడు భగవంతుని కావాలి, కష్టాలు ఉన్నప్పుడు మనం తీసుకోవాలి, మన కర్మ. లైక్ ధర్మరాజు ఆయన బాధపడుతూ ఉంటాడనమాట, అయ్యో నేను ఈ భయంకరమైనటువంటి యుద్ధానికి నేను కారణమే, కొన్ని లక్షల కోట్ల మంది మరణించారు, ఆ పాపం అంతా నాదే కదని చెప్పి బాధపడుతూ ఉంటాడు. భీష్మాచార్య ఎన్నో సూచనలు ఇస్తారు ధర్మరాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, కాదు నువ్వు కారణం కాదు, ఇది నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ మాదిర, ఒక పరికరం మాదిర, భగవంతుడు కారణం అని చెప్తుంటాడు. ఆయన అర్థం కాదనమాట, ఆయనకు ఒక లీల చెప్తాడు అనమాట, ఒక కథ చెప్తాడు ఈజీగా అర్థమైంది అనుకోస్తాం ధర్మరాజుకి. ఒకసారి ఏమవుతుందంటే, ఒక వృద్ధురాలు తన కుమారుని తీసుకొని పోతూ ఉంటుందన్నమాట. తీసుకొని పోతూ ఉంటే ఆ కుమారునికి ఒక పాము వచ్చి ఆ కుమారుని కాటు వేస్తుంది. కాటు వేయగానే ఆ బాలుడు నల్లత్రాసు పాము అనమాట, చాలా భయంకరమైన విషం గల పాము. ఆ పిల్లవాడు మరణిస్తాడు. మరణించగానే ఆమె ఏడుస్తూ ఉంటుంది కూర్చొని, భయంకరంగా ఏడుస్తుంది, కుమారు చనిపోయాడు కాబట్టి. ఆ దారిలో ఒక యోధుడు పోతుంటాడు, భయంకరమైనటువంటి శక్తి కలవాడు యోధుడు, యోగి కూడా అనమాట, శక్తి కూడా ఉంది అతనికి, యోగ శక్తులు కూడా ఉన్నాయి. అతను ఆమెను చూసి, అమ్మ ఏమైందని చెప్పాడు, నా బాలుడు చనిపోయాడు పాము గర్చింది చెప్పి. ఆమెను ఏ విధంగా సంతృప్తిపరచాలని చెప్పి అతను ఏం చేస్తాడంటే, తన యొక్క మంత్రశక్తితో, యోగ శక్తితో ఆ సర్పాన్ని అక్కడ తెప్పిస్తాడనమాట. తెప్పించి ఆమె చెప్తాడు, చూడమ్మా ఈ బాలుని యొక్క మృత్యు కారణం ఈ సర్పము, కాబట్టి ఈ సర్పాన్ని నేను సంహరిస్తాను, ఇప్పుడు నువ్వు శాంతించాలి అని చెప్పి చెప్తాను. ఆమె చెప్తుంది, అదంతా వద్దు, నా బాలుడు ఇంకేం తిరిగిరాడు కదా, నా కుమారుడు దాన్ని వదిలే అని చెప్పి చెప్తుంది అనమాట. అతను ఒప్పుకోడు, లేదు నేను నేను చంపేస్తాను అంటాడు. అప్పుడు పాము చెప్తుంది అనమాట, ఓ యోధుడా నేనెందుకు కారణమవుతాను, విధి ప్రకారం నేను నడిచాను అని చెప్పి చెప్తున్నాను. అప్పుడు ఆయన చెప్తాడనమాట యోధుడు, అయితే విధిని నిన్ను ఇద్దరిని చంపుతానంటాడు సర్పాన్ని. అప్పుడు విధి ఎక్కడికి వస్తాడనమాట, విధి వచ్చి, నాయన యోధుడా నేనెందుకు కారణము, కాలం కారణము అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ యోధుడు చెప్తాడు, అయితే కాలాన్ని, విధిని, సర్పాన్ని ముగ్గురిని చంపుతానంటాడు. అప్పుడు కాలపురుషుడు అక్కడికి వస్తాడు, నాయన నేనెందుకు కారణమవుతాను, ఆ పిల్లవానికి కర్మ కారణము అని చెప్పి చెప్తాడు. ఎవరి కారణము లాస్ట్కి? అతను చేసుకునే కర్మ, పూర్వజన్మలో అతను చేసుకుంటే కర్మ, చెడు కర్మ, శాస్త్రాలకు విరుద్ధంగా అతను ప్రవర్తించింటాడు. కాబట్టి కర్మ ప్రకారము కాలము, కాలం ప్రకారము విధి, విధి ప్రకారం మనకు ఏదో ఒక వ్యక్తి వల్లనో, ఒక జీవి వల్లనో, మన శరీరం వల్లనో ఏదో ఒక ఫలితాలు వస్తూ ఉంటాయి. మనం ఆ వ్యక్తి వల్ల వచ్చింది అనుకుంటాము, అయితే అది భగవంతుని వల్లనో ఆ వ్యక్తి వల్ల మనకు రావడం లేదు, మన కర్మ వల్లనే ఆ వస్తువు ఉన్నాయి. కాబట్టి అది మనం గమనించాలి. మనం ఏదో భక్తి చేస్తున్నామని చెప్పి అన్ని మనకు రాజమార్గంలో అన్ని జరగాలని కాదు, కొన్నిసార్లు కష్టాలు వచ్చినా కానీ అది మన కర్మ అని చెప్పి అనుకోవాలి. ఏదైనా మంచి జరిగినట్లయితే భగవంతునికి ఇవ్వాలి ఆ కీర్తిని. అటువంటి చైతన్యాన్ని మనము పెంపొందించుకోవాలి, అహంకారంతో ఉండకూడదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే, మనం వాహనం పైన, పల్లకి పైన మనం నడుచుకుంటూ రాకూడదు అని చెప్పి అహంకారాన్ని మనము పక్కన ఉంచాలి అని చెప్తున్నారు. కాబట్టి వినయంని పెంచుకోవాలి మనం, అది సాధ్యమయ్యేది కలియుగంలో ముఖ్యంగా హరినామ సంకీర్తన, భాగవత శ్రవణ చేసినట్లయితే. వినయంగా ఉంటే ఏమవుతుంది, మనకు భగవంతునికి ఆశీస్సులు వస్తాయి, మనం అభివృద్ధి చెందుతాం. ఇప్పుడు చెట్లు చూడండి, ఎటువంటి ఫలాలు లేనటువంటి చెట్టు ఏ విధంగా ఉంటుంది? నిలబడుకొని ఉంటుంది అనమాట, గట్టిగా ఇట్లా చూసింటారు. పండ్లు లేనటువంటి చెట్టు ఏ విధంగా ఉంటుంది? నిటారుగా ఉంటుంది అనమాట, తన శరీరం అంతా చూపిస్తూ ఉంటుంది అనమాట. పండ్లు లేనటువంటి వృక్షము వంగిపోయింది. కాబట్టి నిజంగా అన్ని కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు వినయంతో ఉంటాడు. ఏది లేనటువంటి వ్యక్తి? కాబట్టి మనం అన్ని పొందేదాని కోసం ప్రయత్నం చేయాలి, వినయాన్ని పొందాలి, అది ఏ విధంగా సాధ్యమవుతుందంటే శాస్త్రాలను ఆచరించడం ద్వారా, శాస్త్రాలను చదవడం ద్వారా. భాగవతాన్ని చెప్పారు కదా, నాలుగు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిగా మనం మారినట్లయితే అన్ని మంచి గుణాలు మనకు వస్తాయి, మనం చాలా ఆనందంగా ఉంటాం. ఇవన్నీ సత్లక్షణాలు వచ్చినట్లయితే కన్నా మనం ఆనందంగా ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ చెప్పేది, ఇవన్నీ నియమ నిబంధనలంతా చెప్పేది, ఈ విషయాలంతా దేనికోసమో, మనము ఆనందంగా ఉండడం కోసం. ఏదో మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మనంతా కూడా ఆనందంగా ఉండి మనం ఈ జన్మలోనే భగవంతుని యొక్క భక్తి సేవను బాగా సాఫీగా చేసుకుంటూ భగవంతుని యొక్క ధామానికి చేరడానికే ఈ నిబంధనలు అంతా కూడా. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఏదైనా డౌట్స్ కానీ. ఎస్
శాస్త్రాల్లో ఎద్దులను తండ్రితో పోల్చామని, మరి ఇక్కడ అదము చేతి ఎట్లా?
ఇక్కడ ఆయన చెప్పిన ప్రశ్న వచ్చి, ఈ యొక్క ఎద్దుని తర్వాత ఈ యొక్క ఆవుని తల్లి తండ్రితో మనకు పోలుస్తున్నారు కదా, అయితే అదమ్మ వినయవాణితో ఎట్లా పోలుస్తారు ఎద్దుని అంటే, శాస్త్రాల్లో ఇక ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తున్నారంటే, ఎద్దు కూడా అది ఉత్తమమైనటువంటి చైతన్యాన్ని కలిగి ఉండదు, అది మన మనిషి మాదిరి ఉత్తమమైనటువంటి చైతన్యాన్ని కలిగి ఉండదు. అందుకనేసి డిఫరెన్షియేషన్ అక్కడ దాన్ని ముఖ్యంగా మనకి ఎద్దు తినేటువంటి విధానాన్ని చెప్తున్నారనమాట. లైక్ ఎద్దు శరీరం గురించి అక్కడేం మెన్షన్ చేయడం లేదు, తర్వాత ఎద్దు యొక్క జన్మను గురించి అక్కడేం మెన్షన్ చేయడం లేదు. అక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే, మనము ఎద్దు ఏం చేస్తుంది, అది మొక్కజొన్న ఇచ్చినా తినేస్తుంది, తర్వాత ఎండుగడ్డ ఇచ్చినా కానీ తినేస్తుంది. సారవంతాన్ని అక్కడ చూడదన్నమాట. ఆ ఎద్దుని అక్కడ ఖండం చేయడం లేదు, ఎద్దు తినే విధానాన్ని అక్కడ మనకి బ్యాడ్ గా పోలుస్తున్నారనమాట. డిఫరెన్షియేషన్ చూడదన్నమాట ఎద్దుది. అంత మాత్రాన ఎద్దును మనం ఇంకా దిగదాల్సిన దాంతో ఎద్దుని దిగదాల్సినట్లు కాదనమాట, దాన్ని టోటలీ ఖండం చేసినట్లు కాదు ఎద్దుని. అక్కడ ఎద్దు పనిచేసే విధానాన్ని మనము, ఎద్దు పనిచేస్తా ఉంది తండ్రి మాదిరి పనిచేస్తా ఉంది, దాన్ని శాస్త్రాలు ఏం ఖండం చేయడం లేదు. అక్కడ ఖండం చేసేది దేంతో ఖండం చేసేది, దాని విధానాన్ని, తినేటువంటి విధానం, తినే దానికి డిఫరెన్స్ చేసేటువంటి నాలెడ్జ్ దానికి లేదు. అది ఇది తీపి పదార్థము, ఇది సారవంతమైన పదార్థము, ఇది సారహీనమైన పదార్థం అని పోల్చేటువంటి ఆ జ్ఞానము ఎద్దుకు లేదనమాట. దానికే ఎద్దుతో పోలుస్తున్నారు. అంతేగాని ఎద్దు అది దాన్ని ఏదో బ్లేమ్ చేస్తున్నట్లు కాదనమాట. ఈవెన్ గోవుతో కూడా పోలుస్తారు కొన్నిసార్లు, ఇతను పశువు అని చెప్పి అంటారు, పశువుతో సమానము. పశువుకి ఏమంటే దానికి తెలియదు, దానికి ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం చేసుకునేటువంటి జ్ఞానం పశువుకు లేదు, ఆవుకు లేదు. ఇప్పుడు శాస్త్రం చెప్తున్న శ్రీమద్ భాగవతము ఎవరైనా కానీ తీర్థయాత్రలకు ఉండి స్నానం కోసం పోయేసి ఎటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి లేనటువంటి, ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి పశువుతో సమానము అంటున్నాడు. అంత మాత్రాన ఈ యొక్క ఆవుని ఖండం చేస్తున్నారని చెప్పి కాదు, దాని స్వభావాన్ని అక్కడ మనకు తెలుస్తున్న స్వభావం ఆ జీవిని కాదు, జీవి యొక్క స్వభావము. అది ఎద్దు కాదు ముఖ్యం, ఎద్దు స్వభావం ఎక్కడుంది అక్కడ? ఎద్దు ఆ స్వభావం దానికి డిఫరెన్స్ చేసేటువంటి జ్ఞానం దానికి లేదు. ఓన్లీ స్వీట్ తింటుందా ఎద్దు? తిందు. హంస స్వభావం చూడు అక్కడ, హంస ఏం చేస్తుంది? నీళ్ళు వదిలేస్తా ఉంది అక్కడ, పాలను మాత్రమే స్వీకరిస్తూ ఉంది. కాబట్టి శాస్త్రాలు కొన్నిసార్లు అట్లా పోలుస్తూ ఉంటాయన్నమాట, మనకు అర్థమయ్యే దానికోసం. అట్లనేసి మనం ఎద్దును మనం ఖండం చేయడానికి లేదు, దాని యొక్క స్వభావాన్ని పోలుస్తున్నాం మనకు అర్థమయ్యే దానికోసం. అది స్వీట్ తింటుంది, సారవంతాన్ని తింటుంది, సారహీనాన్ని తింటుంది అనమాట. ఆ స్వభావాన్ని ఖండం చేస్తున్నారు అక్కడ.
ఆయన ఒక ప్రశ్న వచ్చి, కషాయవాడు కొన్ని జంతువులు చంపుతాడు, సైనికుడు కొన్ని జీవులు చంపుతాడు, కాబట్టి అది వాళ్ళ స్వభావ రీత్యా వాళ్ళు చేసేదానికి వాళ్ళకు వాళ్ళకి కర్మ అంటుంది అనమాట. అది మనం నిర్ణయించుకునేది కాదు, నువ్వేం చేయాలనేసి భగవంతుడు చెప్పాడు ఏమేమి చేయాలనేసి. ధర్మత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. నేను కుడివైపు పోవాలని చెప్పి అనుకుంటాను, అది నా రూల్. అది గవర్నమెంట్ రూల్ ఏమే, ఎడమవైపు పోవాలనుంది. నేను నా రూల్స్ నేను వేసుకునేదానికి లేదు. గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఇస్తుంది, నువ్వు ఇట్లా నడవాలి, ట్రాఫిక్ లో ఎడమవైపు పోవాలి, కుడివైపు నువ్వు పోకూడదు అని చెప్పి చెప్తుందన్నమాట. అప్పుడు నువ్వు ఎప్పుడు ధర్మం చేసినట్లయితే గవర్నమెంట్ ప్రకారం నువ్వు నడుచుకుంటే అప్పుడు నువ్వు ధర్మం చేసినట్లు. భగవంతుడు ఎక్కడ నువ్వు జంతువులు చంపాలని చెప్పలేదు శాస్త్రాల్లో. అహింస అనేది ధర్మానికి ఒక పాదము. అది జంతువులు చంపేది ఎట్లా ధర్మం అవుతుంది? అతని ధర్మము అది నీ ధర్మం అవుతుంది, భగవంతుని ధర్మం కాదు అది, అది అధర్మం అవుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏది ధర్మము ఏది అధర్మము తెలుసుకోవాలి, దాని ప్రకారం మనము చేయాలి. ఓకే, మనం నేననుకునేసి కుడివైపు పోయేది అది నా రూల్ అవుతుంది. అది గవర్నమెంట్ సిటిజన్ అంటే ఏం చేయాలి, పౌరుడు అంటే ఏం చేయాలి,
ప్రభుత్వ నియమాలని తెలుసుకోవాలి. తెలుసుకొని అతను దాని ప్రకారము టెర్రరిస్ట్ కూడా అంటాడు నా ధర్మం అనేసి, అతను బాంబు పెట్టగల ధర్మం అంటాడు. అప్పుడు ఎవరి ధర్మం అయినట్లేదు? కాబట్టి గవర్నమెంట్ నియమాలు ఏమైనా తెలుసుకుని దాని ప్రకారం నడుచుకునే ధర్మము. నా ఇష్ట ప్రకారం నేను కషాయశాల ఓపెన్ చేస్తాను, నా ఇష్ట ప్రకారం ఎవరు అంటే వాళ్ళు సంపద అంటే ధర్మం కాదు. కాబట్టి శాస్త్రాల్లో క్లియర్ గా ఉంది ఏది ధర్మము ఏది అధర్మం అనేసి. దాని ప్రకారం నడుచుకుంటేనే ధర్మం, దానికి విరుద్ధంగా నడుచుకునేది అధర్మం. 32 అపరాధాలు మూడే చెప్పాం కాబట్టి తర్వాత చెప్తాను, తర్వాత క్లాస్ లో చెప్తాను, టైం లేదు. ఓకే, కాబట్టి శాస్త్రాలు మనము దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. కొన్నిసార్లు శాస్త్రాలు ఏం చెప్తాయి, మలాన్ని మనం తాకినట్లయితే మనం దాన్ని స్నానం చేయాలని చెప్తాయి, ఆవు మలాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోమని చెప్తాయి. కొన్నిసార్లు ఎద్దు మనకు తండ్రి అని చెప్తున్నాయి, కొన్నిసార్లు దాని యొక్క స్వభావాన్ని ఖండిస్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి ఎందుకు శాస్త్రము అక్కడ నాకు తండ్రి అని చెప్పింది, ఇక్కడొచ్చి ఎద్దు తినేటువంటి విధానం ఖండం చేస్తుందని చెప్పి మనం ప్రశ్నించడం లేదు. మనకు అవగాహన కోసం, మనకి అర్థమయ్యేదానికోసం, ఎద్దు ఈ విధంగా డిఫరెన్షియేషన్ చేయదు, అది స్వీట్ ఇచ్చినా గానీ డ్రై ఇచ్చినా గానీ తింటుంది, ఆ విధంగా మనం భాగవతాన్ని తర్వాత కర్మకాండాన్ని మిక్స్ చేసుకుని మనం తీసుకోకూడదు అనే విధానాన్ని ఇక్కడ పోలుస్తున్నారు. మనకు అర్థమయ్యేదానికోసం, అది అఫెన్స్ కాదు, ఓకే, అపరాధము కాదు. హరే కృష్ణ. జై శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శిలా ప్రభుపాదికి, గురుదేవికి, హితాయ గౌరు ప్రేమానంది.